భగవద్గీత 4వ అధ్యాయం 6వ శ్లోకం అజోభిషన్ నవే ఆత్మ భూతానాభిశ్వరోభిషన్ ప్రకృతి స్వామధిష్టాయ సంభవమాత్మమాయ. అనువాదము తాత్పర్యం కృష్ణకృపాశ్రీమూర్తి అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదకి. అనువాదం. జన్మ లేనివాడనైనా నా దివ్య దేహము ఎన్నడూ నశింపనిదైనా అన్ని జీవులకు ప్రభువునైనా ఆది దివ్య రూపంతో నేను ప్రతి యుగమునందు అవతరించుదును. చెప్పండి. జన్మ లేనివాడనైనా నా దివ్య దేహం ఎన్నడూ నశించనిదైనా సకల జీవులకు ప్రభువునైనా ఆది అయిన దివ్య రూపంతో నేను ప్రతి యుగమునందు అవతరించుదును. దీనికి పెద్ద తాత్పర్యం ఉంది. మెల్లగా వినండి. కృష్ణ భగవానుడు తన జన్మయందలి ప్రత్యేకతను గురించి చెప్పుతున్నాడు. అతడు సాధారణ మానవుని వలె గోచరించిన తన పూర్వ జన్మల విషయములన్నింటినీ జ్ఞప్తి అని ఉంచుకొను. కానీ సామాన్య మానవుడు కొద్ది గంటల క్రితం ఏమి అనొచ్చునో అది కూడా గుర్తు ఉంచుకోలేడు. గడిచిన దినమున్న అదే సమయంలో ఏం చేసావని ఎవరైనా ప్రశ్నించో సామాన్యునికి అది కష్టమైనటువంటి విషయం కాగలదు. కిందటి రోజు అదే సమయంలో ఏమి చేయటో గుర్తు తెచ్చుకుంటూ అతను తన జ్ఞాపక శక్తి రెండింటిని తిరగ తోడవలసి వచ్చింది. అయినప్పటికీ కొంతమంది తాను దేవుడునని పలుకుటకు జంకరు. అట్టి అర్ధరహిత పలుకులచే ఎవరు మోసపోరాదు. కృష్ణుడు తాను తన ప్రకృతి గురించి కూడా వివరించినాడు. ప్రకృతి అనగా స్వభావము మరియు స్వరూపము. భగవంతుడు తన స్వీయ రూపంతో అవతరించుదనని పలుకుతున్నాడు. సాధారణ జీవులు మార్చినట్లుగా అతడు తన దేహాన్ని మార్చాడు. బద్ధజీవుడు ప్రస్తుత జన్మందు ఒక శరీరము, మరుసటి జన్మలో వేరొక శరీరము. అనగా భౌతిక జగత్తునందు జీవుడు ఒక దేహం కాక ఒక దేహం నుండి మరొక దేహానికి మార్పు చెందుతూనే ఉండడు. కానీ భగవంతుడు ఆ విధంగా చేయడు. అతడు ఎప్పుడు అవతరించినా అంతరంగ శక్తి ద్వారా తన ఆది దివ్య శరీరంతోనే ఆవిర్భవించుతుడు. వేరు మాటల్లో మురళిని దాల్చిన ద్విజ రూపమునందు కృష్ణుడు ఈ భౌతిక జగత్తునందు అవతరించును. భౌతిక జగత్తు కల్పశించే ప్రభావితం కాకుండా తన దివ్య రూపంతోనే అతను అవతరించును. తాను జగదీశ్వరుడైనను తన దివ్య దేహంతో అవతరించను. అతను సాధారణ జీవి వలె జన్మను పొందినట్లుగా కనిపించను. భౌతిక దేహం వలె అతని శరీరం శిథిలము కాకపోయినా శైశవం నుండి బాల్యానికి, బాల్యం నుండి యవనానికి దేహం మార్పు చెందినట్లు గోచరించును. కానీ ఆశ్చర్యంగా అతని దేహం యవనం తర్వాత ఎలాంటి మార్పు చెందదు. కురుక్షేత్ర యుద్ధ సమయంలో కృష్ణుడు ఎంతోమంది మనవులు, లక్షల మనవుల్ని కలిగి ఉన్నను లౌకిక పరిగణనలో వయస్సు మీరిన వాడైనా 20 ఏళ్ల యవనవంతుని వలె గోచరించును. వృద్ధాప్యం పొందిన వాడిగా కృష్ణుడిని మనం ఏ చిత్రంలోనూ చూడదాలం. ఎందుకనగా సమస్త సృష్టిలో భూత, భవిష్యత్, వర్తమానాలు అన్ని వేళలా అతడు అనాది అయినా మన వల్లే అతడు ఎప్పుడు వృద్ధాప్యాన్ని పొందడు. అతని దేహాన్ని కానీ బుద్ధిని కానీ ఎప్పుడు మార్పు చెందదు మరియు నష్టమవదు. కనుక భౌతిక జగత్తునందున్న అతడు పుట్టుక లేనివాడే, సచ్చిదానంద విగ్రహుడే, తన దివ్య దేహమునందు మరియు బుద్ధి యందు మార్పు లేనటువంటి వాడే. వాస్తవానికి అతని జన్మ మరియు అవతార పరిసమాప్తములు సూర్యుడు ఉదయించుట మరియు అస్తమించటువంటివి. సూర్యాస్తమైనప్పుడు సూర్యుడు కనిపించడు, కనిపించినప్పుడు ఉదయించినాడని మనం భావించదు. కానీ వాస్తవానికి సూర్యుడు ఆకాశంలో తన స్థానంలో ఎప్పుడూ ఉండదు. కేవలం మన దోషపూర్ణ ఇంద్రియాల కారణంగా ఆకాశంలో సూర్యుడిని ఉదయ అస్తమయాలుగా మనం పరిగణిద్దాం. భగవంతుడి అవతరణ మరియు పరిసమాప్తం సామాన్య జీవుని జన్మ మరియు చావులకు పూర్తిగా భిన్నమైనటిది. కనుక అతను తన అంతరంగ శక్తి కారణంగా సచ్చిదానంద స్వరూపుడని, కాలంచే ప్రభావితుడు కాడని నిరూపిత. దేవదేవుడు జన్మలేని వాడైనా పలు రూపములను జన్మించునని వేదాలు నిర్ధారించును. భగవంతుడు జన్మ పొందినట్లు కనిపించిన దేహ మార్పు లేక ఉండదని వేదములకు అనుబంధమైన వాంగ్మయము నిర్ధారించును. కృష్ణుడు తన తల్లి ఎదుట చతుర్భుజంతో షడైశ్వర్య యొక్క అలంకారంతో దర్శనమిచ్చినట్లు భాగవతం తెలుపుతున్నది. తన ఆది అయిన నిత్యరూపంతో అతను అవతరించుట జీవులపై అతని అహేతుక కరుణయమైనది. తద్వారా వారు కల్పిత రూపాలని కాక భగవంతుడి యథార్థ రూపాన్ని పూజించే అవకాశం కలుగును. కానీ నిరాకారవాదులు అట్టి మానసిక కల్పన రూపములనే భగవంతుడి రూపములని అపోహపడుదురు. ఆత్మమాయనగా భగవంతుడి అహేతుక కరుణ అని భావం. కృష్ణ భగవాను తన పూర్వజన్మలను మరియు అవతార పరిసమాప్తులు జ్ఞప్తి అందుతున్న సామాన్య జీవుడు కొత్త శరీరాన్ని పొందినంతనే పూర్వజన్మను గురించి సమస్తము మర్చిపోరు. దరిద్రపై ఉన్నప్పుడు అద్భుతములు, మానవాతీతములైన కర్మలు చేయడం వలన భగవంతుడు జీవులకు ప్రభు అని రుజువైనది. కనుకనే అతడు ఒకే పరతత్వం ఉన్నాడు. అంతేకాక అతనికి అతని రూపానికి ఎట్టి భేదం ఉండదు. అటువంటి భగవంతుడు జగత్తునందు ఎందుకు అవతరించి అంతర్ధాన ముగులనే ప్రశ్న ఉదయించు. ఈ విషయం తర్వాత శ్లోకంలో వివరించబడింది. ఓం అజ్ఞాన విరాంతస్య జ్ఞానాంజన శలాఖయ చక్షురోన్మీలితం యేన తస్మై శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదామయ దురాతి స్వాపనాంతకం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరవక్తరుణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే. జన్మ లేని వాడనైనా నా దివ్య దేహం నశించనిదైనా అన్ని జీవులకు ప్రభువునైనా ఆది అయిన దివ్య రూపంతో నేను ప్రతి యుగమునందును అవతరించుదును. మనం అప్పుడు మహావీర్ జయంతి, బుద్ధ జయంతి, గాంధీ జయంతి. గాంధీ జయంతి ఎప్పుడే అక్టోబర్ 2వ తారీఖు ఆయన మోహన్ దాస్ అయింది. గాంధీ జయంతి అని మన జన్మ జయంతి అమరత్వాన్ని సాధించిన వాళ్ళే లేదా అమరులు అయినటువంటి వాళ్ళు సంసారంలో ఎవరు నిజానికి అమరులు గారు వాళ్ళు శాశ్వతంగా ఎవడైనా ఒక ప్రపంచానికి ఎంతో పనిచేస్తే జనాలు ఎంతో కాలం ఎన్నో తరాలు ఆయన బొమ్మలు పెట్టుకుంటూ ఆయన స్మరిస్తూ ఆయనకి శ్రద్ధాంజలు ఘటిస్తూ అంటే మన హృదయాల్లో మరి ఎక్కువ కాలం గుర్తుంచుకోవచ్చు. కానీ అమరుడు ఎవరు లేరు, అమరుడు అంటే చావు లేనటువంటి వాడు. చావు లేనటువంటి వాడు రావడం పోవడానికి జయంతి అంటారు. దానికి భగవంతుడికి సంబంధించినటువంటి మరో వామన జయంతి, నరసింహ జయంతి కదా, ఇట్లా జయంతి అంటే ఆ శబ్దంలో అది జయంతి. జయంతి అంటే అతను ఎప్పటికీ జయముగ్గాక, అంటే అతను మించిన వాళ్ళు భవిష్యత్తులో కూడా ఉండలేరు, అతను చేసిన కార్యాలని మరొకటి చేయలేడు. జయంతి అది కాకుండా అతను అమరుడు. కాబట్టి జయంతి అనే శబ్దాన్ని కేవలం భగవంతునికి సంబంధించినటువంటి ఆవిర్భావ దినాలకు వాడాలి. బుద్ధ జయంతి పర్వాలా, మిగతా వాళ్ళెవరికి వాడడానికి మహావీర జయంతి, గాంధీ జయంతి చెప్పండి. మరి కృష్ణుడి జన్మని కావాలని చెప్పి అందరూ కృష్ణ జన్మాష్టమి అది కావాలని మన వైష్ణవ ఆచార్యులు కృష్ణ జన్మాష్టమి కావాలంటే వాళ్ళు కృష్ణ జయంతి అంటే భగవంతుడి యొక్క మరొక గొప్ప విషయాన్ని ఈ కృష్ణుడికి సంబంధించి జన్మాష్టమి అని వాడడంతో మనకి తెలుస్తుంది. అంటే తన భక్తుల కోసం, తన భక్తులకు ఆనందాన్ని ఇవ్వడం కోసం కృష్ణుడు యశోదమ్మకి కొడుగ్గా ఆయన పుట్టాడు కదా. దేవకి వసుదేవుల వాళ్ళకి కృష్ణుడు వాళ్ళకి పుట్టాడు. అప్పుడు కూడా ఆయన పుట్టలేదు, అంతా కూడా లేలే. ఇక్కడ చెప్పినట్టుగా కృష్ణుడు చతుర్భుజ నారాయణుడిగా ముందు దర్శనమిచ్చి దేవకి వసుదేవులు పుట్టు పూర్వతలాలని ఆయన చెప్పి దేవకి వసుదేవుల పుట్టు పూర్వతలాలని చెప్పి భగవంతుడు బాలకృష్ణుడి రూపాన్ని ధరించాడు. ఆయన పుట్టడానికి ముందు అక్కడ అట్లా పుట్టాడు చతుర్భుజ నారాయణ. ఆ తర్వాత బాలుడు అయ్యాడు. కృష్ణుడు పుట్టగానే ఆయన ఒంటి మీద గుడ్డలు ఉన్నాయి, ఆభూషణాలు ఉన్నాయి, దట్టంగా వెంట్రుకలు ఉన్నాయి. పిల్లవాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళ వెంట్రుక మీద వాళ్ళ ఒంటి మీద లానుగోయే నూనె వెంట్రుకలు ఉంటాయి. కానీ కృష్ణుడికి గుంగురాల వెంట్రుకలు, కేశవం భగవంతుడి పేరు కేశవం అంటే ముందరి నుంచి ఆయన కేశాలతో పుట్టాడు.
మనందరికీ తర్వాత భగవంతుడు పీతాంబర్ అంటే ఆయన పీతాంబరాలు కట్టుకుంటాడు కదా, ఆయన పుట్టినప్పుడు ఆయన పీతాంబరాలతో పుట్టాడు. ఆయన భగవంతుడి పేరు పీతాంబర్. వెనకాల భక్తులు ఉండేవాడు మందిరంలో పీతాంబర్ ఉన్నాడే, గుర్తులేదా? అదే కృష్ణుడు చెప్తాడు ఇక్కడ మనకి, ఈరోజు గుర్తుండదు రేపటిది గుర్తుంది. మందిరంలో ఎంతమంది వచ్చిపోయారు పీతాంబర్ దాస్ అంటే తలకాయ. ఇప్పుడు 30-40 మంది భక్తులు వచ్చిపోయారు పీతాంబర్ దాస్. భగవంతుడు ఆయన ఏ రూపంలో ఉన్నా కూడా, ఆయన బాలుడిగా ఉన్నా, ఆయన మీనావతారంగా ఉన్నా, ఆయన కూర్మావతారంగా ఉన్నా, భగవంతుడు ఏ అవతారంలో కూడా భగవంతుడే. ఆయన బాలుడిగా ఉన్నా, యువకుడిగా ఉన్నా, ఆయన శక్తుల్లో తేడా లేదు. మన పిల్లకాయలు అయితే వాళ్ళు మనం మోసం చేయొచ్చు, వాళ్ళు మనం దబాయించవచ్చు, కానీ భగవంతుడి పిల్లకాయ అయితే పిల్లవాడిగా ఉన్నా కూడా భగవంతుడు సర్వజ్ఞుడు. ఆయనకి తెలియదంటే ఏం లేదు. అందుకే ఆయన కృష్ణుడి యొక్క బాల్యలీలలు, ఆయన చేసినటువంటి బృందావన లీలలు, మాధుర్యంతో కూడినటువంటి లీలలు, అలాంటి ఎందుకంటే పిల్ల చేష్టలు చేస్తూ భగవంతుడు పెద్ద పెద్ద పనులు చేసినాడు. ఆయన చేసినవి పిల్ల చేష్టలు, కానీ ఈ ప్రపంచానికి చెందినటువంటి పెద్ద పెద్ద అశుభాలని ఆయన తొలగించాడు. అంటే కేవలం కాళ్ళు చేతులు కదులుస్తాం భగవంతుడు. అటు భగవంతుడు అంటే అది, అటు ప్రభుపాద చెబుతున్నాడు ఈ తాత్పర్యంలో. భగవంతుడు ఇంత సర్వశక్తిమంతుడైనా కూడా భగవంతుడు శరీరానికి ఆత్మకి తేడా లేకపోయినా, భగవంతుడికి అసంభవం లేకపోయినా, కొంతమంది మానవులు వాళ్ళు నేను దేవుణ్ణి అని చెప్పడానికి సాహసిస్తారు. మాయావాదులు, అహం బ్రహ్మాస్మి, నేనే దేవుణ్ణి, నమో నారాయణ, నువ్వు దేవుడే నేను, నువ్వు నారాయణే నేను నారాయణ. ప్రభుపాద చెబుతారు మనం గాడ్ కాదు, గాడ్ లైక్. మనం డివినిటీ కాదు, డివినిటీ అంటే భగవంతుడు. మనం డివైన్, డివైన్ అంటే మనలో కూడా భగవంతుడి యొక్క అంశ. డివైన్ డివినిటీ, గాడ్ గాడ్ లైక్, లేదా మనం ఇన్ క్వాలిటీ వన్ విత్ గాడ్. మనం భగవంతుడితో గుణాత్మకంగా ఒకటి. మనకి చావు లేదు, భగవంతుడికి చావు లేదు. మనం సచ్చిదానందం, భగవంతుడు కూడా సచ్చిదానందం. దానికి భగవంతుడు సచ్చిదానందం, ఆయన అంశ ఏంటి, మనం కూడా ఆత్మ స్థాయిలో మనం కూడా సచ్చిదానందం. కానీ మనం ఈ శరీరంలోకి ఎందుకు వచ్చి ఈ నానా అగసాట్లు పడుతున్నాం, ఇంత దీనస్థితిలో, దైన్య స్థితిలో భగవంతుడు ఆయన మనకి తోడిపోతే మనకి దిక్కు లేదు. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే భగవంతుడు శాంక్షన్. ఆయన శాంక్షన్ లేకపోతే అంత కూడా తుడుచుకుపోవచ్చు. క్షణాల్లో ఓ తుఫాన్ వచ్చిందంటే పురుగులాగా వస్తారు కదా, అప్పుడు రూములు అప్పుడప్పుడు చీవల్ని ఇటువంటి పురుగుల్ని ఏరిపారేస్తూ ఉంటాం. మనుషులకు కూడా అంతకంటే ఎక్కువ విలువ వెళ్ళాలి. ఎందుకంటే భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే కదా, సమూహం సర్వభూతేషు. మనం ఏదో అనుకుంటూ ఉంటాయి, చాలా పెద్ద ఆయన, చాలా గొప్పవాడు, మనుషులు, ఈ బలులు, ఈ పురుగులు, అరే భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే.
ఒకటి భక్తుడైనటువంటి వాడు అందుకే అతనిలో గర్వం ఉండే అవకాశం లేదు. భక్తుడు అంటే అది మొదటి క్వాలిఫికేషను. అతడు వినయాన్ని కలిగి ఉంటాడు, అతను గర్వం అనేది వచ్చే అవకాశం లేదు తెలుసు అతనికి. ఈ ప్రపంచంలో ఎంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, భగవంతుడు కావాలంటే ఎలాంటి వాడైనా కూడా ఏదైనా చేయగలుగుతాడు. అతను నేను చేస్తున్నంత కూడా భగవంతుని అనుగ్రహంతోనే. ఇక్కడ మనం తోకాడించాల్సిన అవసరం ఏం లేదు నేను చేశానని చెప్పి. భక్తులు ఎప్పుడు కూడా వినయంగా భగవంతుడు నాకు అవకాశం ఇచ్చినాడు, భగవంతుడు నాకు ఈ సేవనిచ్చాడు. భక్తులు ఎప్పుడు సొంత డబ్బాలు ఎవరు కొట్టుకుంటూ ఉంటారు? అహంకారం ఉండేటువంటి వాళ్ళు, అభిమానం ఉండేటువంటి వాళ్ళు సొంత డబ్బా కొట్టుకుంటూ ఉంటారు. కానీ భక్తులైనటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి ఎలా గుర్తింపు ఇవ్వాలా, అందరినీ మనం ఎలా ఎంకరేజ్ చేయాలా, అందరిలో ఏదో ఒక గుణం ఉంటుంది, అందరూ భగవంతుడికి ఏదో ఒకటి చేయగలరు కాబట్టి మనం ప్రతి ఒక్కరిలో వాళ్ళు భగవంతుడికి ఏం చేయగలరు వాళ్ళలో ఉండేటువంటి ప్లస్ పాయింట్ మనం ఎలా గుర్తుపట్టాల. అటు జయంతి కృష్ణ జన్మలు కావాలని చెప్పి జన్మాష్టమి పెట్టారు మన వైష్ణవాచార్యులు. ఎందుకంటే భగవంతుడు లాంటి వాడు, భగవంతుడు అంతటి వాడు, జీవుడికి భగవంతుడికి సామ్యమే లేదు, పోలికే లేదు, నో కంపేరిజన్. భగవంతుడు ఎంత గొప్పవాడు మనం చెప్పలేము, ఇన్ఫినైట్, ఇంగ్లీష్లో ఇన్ఫైనటిస్మల్ ఇన్ఫినైట్. ఇన్ఫినైట్ అంటే అంతు లేనటువంటి, ఇన్ఫైనటిస్మల్ అంటే వెరీ వెరీ ఇన్సిగ్నిఫికెంట్. ఇన్ఫైనటిస్మల్ అంటే అసలు గుర్తింపుకే రాదు. భగవంతుని ఎంత గొప్పవాడు మనం అంచనా వేయడం కష్టం. కానీ ఒక జీవుడు అతను ఎంత పనులు చేసినా కూడా అతనికి ఎలా అంటే, ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎంతమంది వచ్చిపోయారు, అదే వ్యక్తి పిల్ల వయసులో ఏమైనా చేయగలిగాడా? ఎవరినైతే మనం ఐన్స్టీన్ అంటాము, ఎవరినైతే మనం హిట్లర్ అంటాము, వీళ్ళంతా కూడా తల్లి ఒళ్ళో ఉన్నప్పుడు వాళ్ళంతా కూడా అమాయకులు, ఎలాంటి బుద్ధి లేనటువంటి వాళ్ళు. ఆ తర్వాత కొన్ని వయసు వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని విశేషమైనటువంటి పనులు చేశారు, దానివల్ల వాళ్ళకి చరిత్రలో స్థానం కలిగింది. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ కాలప్రభావాలు మళ్ళీ మట్టిలో కలుస్తారు. మనం కొంతమంది గొప్పవాళ్ళు పేర్లు చెప్పమంటే ఎంతమంది పేర్లు అని చెప్పాలా? ఒకడా ఇద్దరా? ప్రపంచంలో గొప్పవాళ్ళ పేర్లు చెప్పాయంటే ఏం చెప్తాను? ఎక్కడి నుంచి ప్రారంభించాల్సి, ఎంతమంది పేర్లు చెప్పాల్సి, లెక్కలేనంతమంది. ఇదిగా ఎవడు త్యాగరాజులో ఎవరు ఆయన మాట్లాడు, ఇది అబ్దుల్ కలాం ఫేవరెట్ త్యాగరాజు కీర్తన. ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. ఆయన పెద్ద ప్రోగ్రామ్ ఇనాగ్రేట్ చేశారు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. అట్లా బతకాల అంటే ఇక్కడ మనం మన పేరుని
అది ప్రసిద్ధం చేసుకోవడం కాకుండా భక్తులైనటువంటి వాళ్ళు వాళ్ళకి భగవన్ నామాన్ని ప్రచారం చేయడంలో, భగవంతుడి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటడంలో, తమ గొప్పతనాన్ని వినడం కంటే భక్తుడికి భానుప్రకాష్ నీకు నీ గొప్పతనం వింటే బాగుంటుంది, దేవుడి గొప్పతనం వింటే బాగుంటుంది. ప్రస్తుతం మన బద్ద జీవితంలో ఉన్నా కానీ మన గొప్పతనం వింటేనే బాగుంటుంది. ఆయన జవాబీయడానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఇక చెప్పుకోవాల్సిందే లేదు. మరి మామూలుగా మనలాంటి వాళ్ళందరికీ మన గొప్పతనాన్ని వింటేనే బాగుంటుంది దేవుడి గురించి అంటే అది ఒక విషయం. అది అది మన రెండు చెవులు తిన్నగలుగుతాయి మన గురించి చెబుతాయండి. నేను మనం కండిషన్డ్ లైఫ్ మనం ఈ దేహాత్మ భావం నుంచి బయటపడలేదు కాబట్టి ఇక్కడ వితౌట్ ఎక్సెప్షన్ దేవుడు చెప్పుకోకన్నా నాకు దేవుడి గురించి ఉంటేనే బాగుంటుంది. నేనే ఉన్నవాడు వాడి కూడా ఒప్పుకుంటాడు నన్ను పొగుడుతుంటే నాకు ఎంత ఆనందంగా ఉంటుంది. అంతేగా బాగా వంట వండినారు, బాగా ఎక్స్పర్ట్, ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ భగవంతుడు జన్మ లేనివాడు భగవంతుడు, ఆయన రకరకాలుగా జన్మెత్తాడు. ఆయన నరసింహావతారం ఎత్తినప్పుడు అప్పుడేం చదువుతారు, ఇప్పుడు కృష్ణుడు ఆయన తల్లి గర్భంలో జన్మించాడు, ఆయన కూడా పురిటి వాసనలు తగిలాయి, పురిటి కంపు. కృష్ణుడు ఆయన కూడా తల్లి గర్భ నుంచి వచ్చాడు, అంటే నరసింహ సైట్లో వచ్చాడు, దానికి ఏం జవాబు ఇస్తాడు? నరసింహ స్తంభంలో వచ్చి వచ్చాడు, దానికి ఏం చెబుతాం మనం? గమ్ములు ఉండాలి. అదేవిధంగా రాముడు దశరథుడికి సంతానం లేనప్పుడు ఆయన యజ్ఞం చేసినప్పుడు యజ్ఞంలోంచి అగ్నిదేవుడు వచ్చి ఆయన ఒక బంగారు పాత్రలో దాన్ని హౌస్ అంటారు. హౌస్ అంటే యజ్ఞం నుంచి వచ్చినటువంటి ప్రసాదాన్ని హౌస్ దాన్ని దశరథుడు అన్ని రకాలుగా పుత్రకామేశ యజ్ఞాన్ని చెప్పి అందరు బ్రాహ్మణులందరినీ ఆయన సంతుష్టిని చేసి అగ్నిదేవుడు వచ్చి ఆయన అన్నాడు, ఈ హౌస్ని నీ నలుగురు భార్యలకి దాన్ని తినిపించినట్టయితే వాళ్ళకి సంతానం కలుగుతుంది. రామాయణంలో వాల్మీకి రామాయణంలో ఉంది. కాబట్టి రాముడి జన్మ అది కూడా సాధారణమైన జన్మ కాదు. సీతాదేవి ఆమె జన్మ కూడా రాధారాణి అంత. అంటే మనం భగవంతుడు అంటే ఈర్ష్యపడతాం కాబట్టి మనకి భగవంతుడు అంటే అసూయ. నేను ఆయన దాసుడిగా ఎందుకు బతకాల? భగవంతుడి ప్రతి మనకి ఈర్ష్య ఉన్నది. మనం అనుకుంటున్నాం నాకు భగవంతుడు అంటే ఈర్ష్య లేదని, అది కూడా కండిషన్డ్ లైఫ్. మనంతా భగవంతుడు అంటే ఎవరు ఈర్ష్యపడతారు, అంత ఆయన దయా దాక్షిణాలు అని దండాలు పెడుతూ ఉంటాం, దీపాలు చూపిస్తూ ఉంటాం, మనకు ఆశ్చర్యం కలగచ్చు. భగవంతుడు అంటే మనందరికీ ద్వేషం. ఎట్లా మనం భక్తులంటే మనకి జలసీ ఉంటే మనకి భక్తులు మన కుటుంబానికి చెందిన వాళ్ళు మనకి ఏదైనా ద్వేషం ఇవ్వాలని ఉంటే భక్తులు కానటువంటి వాళ్ళ మీద ప్రయోగించాలి. మనం భక్తుల మీద ప్రయోగిస్తున్నామంటే వాళ్ళంటే మనకి జలసీ, వీళ్ళు సేవ చేస్తున్నారు, వీళ్ళు ఎట్లా చేస్తున్నారు, వీళ్ళు ఎట్లా, నేను డామినేట్ చేయాలా, నా పెత్తనం ఎట్లా చూపించాలా, అంటే భగవంతుడి మీద ఈర్ష, అది మనం భక్తుల్ని గౌరవించకుండా ఉండడం, భక్తులతో కలిసిమెలిసి పనిచేయకుండా ఉండడం, లేదా భక్తుల్ని చులకడం చేయడంతో మనకి తెలుస్తుంది. మనకి భగవంతుడు అంటే ఈర్ష ఉంది, భగవంతుని మీద ఉండే ఈర్షది. దుర్యోధనుడు ఏం చేశాడు, దుర్యోధనుడు కృష్ణుని ఏం చేసుకోలేడు, అంటే పాండవులు సతాయించడానికి చూశాడు. ఆయన పాండవుల్ని టార్గెట్గా పెట్టుకున్నాడు దుర్యోధనుడు. ఈ రకంగా సంసారాలు మనం మనకి భగవంతుని ప్రతి ఉండేటువంటి ఈర్ష్యను మనం ఎలా చూపిస్తాం, మిగతా వాళ్ళ మీద పెత్తనం చలాయించడం, భక్తులైనటువంటి వాళ్ళు సర్వెంట్ కాన్షియస్నెస్, వాళ్ళు ఎప్పుడు కూడా నేను ఒక సేవకుడిని, కృష్ణేర నిత్యదాస్. ఇక భక్తుడు గురువుగా పనిచేసిన భక్తుడు ఒక అధికారిగా పనిచేసినా కూడా అతను అవసరానికంటే ఎక్కువ, అవసరానికంటే ఎక్కువ ఇతరుల మీద అతను పెత్తనం చేయడు. వీలైనంత వరకు కృష్ణ కాన్షియస్ మేనేజ్మెంట్, కృష్ణ కాన్షియస్ మేనేజ్మెంట్ అంటే లీడర్షిప్ మేనేజ్మెంట్. మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం దాసుల్లాగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం, కానీ మనం వాళ్ళకి ప్రపంచానికి లీడర్లాగా తయారు చేస్తూ ఉంటాం కదా. ఏం చేస్తున్నాం ఇస్కాన్ని, ఏం చేస్తున్నాం భగవంతుడు దాసులు చేసి ప్రజలకి అతను ఒక లీడర్గా ఇస్కాన్లో రూపాయి. ఈరోజు సేవకుడు కానటువంటి వాడు, ఈరోజు సేవకుడిగా ఉండడం తెలియనటువంటి వాడు రేపు శిష్యుని తీసుకుని సేవకుడిని తీసుకుని వాళ్ళని ఎలా సేవకుడు చేయగలడు. ఇఫ్ యు ఆర్ నాట్ బికమ్ ది సర్వెంట్ ఆఫ్ యువర్ గురు ఆర్ సీనియర్ వైష్ణవాస్, హౌ యు ఆర్ గోయింగ్ టు టీచ్ అదర్స్ వెన్ యు టేక్ ది రెస్పాన్సిబిలిటీ. వీలు కాదు. అందుకే ప్రభుపాద ఆయన అన్ని నేర్పిస్తున్నాడు శిష్యులందరికీ. ప్రభుపాద రాకముందు ప్రపంచంలో ఎవరికి తెలియదు సోములకి ఇట్లా పడి దండాలు పెట్టాలని చెప్పి ఇస్కాన్లో నేర్పిస్తున్నారు. సోములకి కృష్ణ భక్తులకి మనం ఎట్లా దండాలు పెట్టాలా, కృష్ణ భక్తుల్ని ఎట్లా గౌరవించాలా, కృష్ణ భక్తుల్ని వాళ్ళ ప్రసన్నత కోసం మనం ఎట్లా ప్రయత్నం చేయాలా, అప్పుడు మనం భక్తులు అయినప్పుడు అప్పుడు మనం చెప్పగలుగుతాం. ఎందుకంటే మనం ఆ రకంగా ట్రైనింగ్ పొందాము, మిగతా వాళ్ళు కూడా వాళ్ళ మంచి కోసం. భగవంతుడు ఆయన ఎన్ని అవతారాలు ఎత్తినా కూడా భగవంతుడు ఎన్ని అవతారాలు ఎత్తినా కూడా ఆయన రూపాలన్నీ కూడా ఒకటే. మనకుండేటువంటి రూపాలు మళ్ళీ ఉండవు. ఒకసారి మనకి ఈ శరీరం ఉందంటే హుస్సేన్ దాస్ శరీరం, మళ్ళీ ఎప్పుడు కూడా ఇలాంటి శరీరం మళ్ళీ వచ్చే అవకాశం లేదు. నేను ఎంతెంతో కర్మలు మారుతూ ఉంటాయి, ఆ కర్మను బట్టి ఎలాంటి శరీరం, మనం ఎన్ని కర్మలు చేస్తూ ఉంటాము ప్రతి క్షణం ప్రతిరోజు. ఈ కర్మలన్నిటి పరిణామంగా మనకు శరీరం దొరుకుతుంది, దానికి శరీరం రూపొందించబడుతుంది, కాబట్టి మళ్ళీ మన శరీరం ఒక మాదిరిగా ఉండే అవకాశం కాదు, ఇంపాసిబుల్, వీలు కాదు. కానీ భగవంతుడి శరీరం, భగవంతుడి రూపాలు మారినా కూడా భగవంతుడి శరీర తత్వం అదే. ఇరంగ బంగారు బొమ్మతో మనం బంగారంతో రకరకాల బొమ్మలు చేయొచ్చు, కానీ బంగారం ఒకటే అది కదా, దానిలో బంగారం. అదే భగవంతు రూపాలు మారచ్చు, కానీ భగవత్ తత్వం అంటే దివ్య దేహం. దివ్య దేహం అంటే పంచభూతాలతో తయారు కానటువంటి దేహాన్ని దివ్య దేహం అంటారు. మనం ఏమంటాం, ఇది జడదేహం, దివ్య ఆత్మ, ఆత్మ దివ్యమైనటువంటిది. ఆత్మ దివ్యమైనటువంటిది, ఈ శరీరం జడం. ఇక్కడ భగవంతుడి దేహాన్ని నా దివ్య దేహం దివ్య దేహాన్ని ఉండేటువంటి లక్షణాలు ఏంది, దానికి పుట్టుక అనేది ఉండదు, దానికి కాల ప్రభావం అనేది ఉండదు, దానికి శరీరంలో మార్పులు ఉండవు. బాలకృష్ణుడు ఆయన కుమారుడు కౌమారంలోకి వచ్చినప్పుడు శైశవము అవస్థలు, శైశవము పౌగాండము కౌమారము, 5 ఏళ్ళ దాకా ఉండేటువంటి వయసుని శైశవం అంటారు. 5 నుంచి 10-12 ఏళ్ళ దాకా పౌగాండ, తర్వాత కుమారావస్థ టీనేజ్, 13, 14, 15, 16, 10. భగవంతుడు అది ఆయన బలవంతంగా పెరిగిందే కాదు, భగవంతుడు బాలుడిగా ఉండి తన కృష్ణుడి దర్శనం ఇవ్వచ్చు, పూర్తి దర్శనాన్ని ఇచ్చాడు. భగవంతుడు చైతన్య మహాప్రభు ఆయన ఇంటికి బ్రాహ్మణుడు వచ్చినప్పుడు చైతన్య మహాప్రభు ఆయన పిల్ల చేష్టం చేసి బ్రాహ్మణుడు వండుకున్నదంతా కూడా ఆయన ఎంగిల్ చేస్తున్నాడు. నిన్న బ్రాహ్మణుడు ఆయన ఎంతో మనసారా శ్రద్ధతో పిలుస్తున్నాడు వంట వండినప్పుడు అలా నవ్వేదానికి. అతను అంత శ్రద్ధగా పిలవడం వల్ల చైతన్య మహాప్రభు పోయి తింటున్నాడు, కానీ ఆ బ్రాహ్మణుడికి అర్థం కావట్లేదు. ఆఖరిలో 2-3 మాటలు మళ్ళీ మళ్ళీ వండడం, మళ్ళీ నవ్వేదం పెట్టడం, మళ్ళీ ఎంగిల్ చేయడం, 4 మాటలు అర్ధరాత్రి 2 అవుతుంది 3 అవుతుంది బాబు ఏం తెల్ల, 5 మాటలు అన్నాడు బ్రాహ్మణుడు. ఆఖరి అంటే నువ్వు అంత శ్రద్ధగా పిలుస్తుంటే నేను రాకుండా ఎట్లా ఉంటా, చూడు నా రూపం అని చెప్పి టక్కనే చూడు నా రూపం అని భగవంతుడు తన కృష్ణుడి రూపాన్ని చూపిస్తాడు. అంటే భగవంతుడు అదే ఆయన పిల్లవాడు ఎవడైనా పెద్ద పనులు చేయాలంటే వయసు ఎదిగి రావాలా, భగవంతుడికి అట్లే అవసరం లే. భగవంతుడు ఏ వయసులో ఏ పనైనా చేయగలడు. భగవంతుడు బలంలో అలౌకికమైనటువంటి, భగవంతుడు తన రూపాలని ఒకేసారి, భగవంతుడు సత్యదేవుని అష్ట భార్యల్లో ఒక సత్య, ఆయన పెళ్లి చేస్తున్నప్పుడు భగవంతుడు 7 మంది కృష్ణులై స్వయంవరంలో భగవంతుడు ఎంతమంది కృష్ణులైనా కాగలడు ఆయన. ఇవన్నీ కూడా మన జడబుద్ధికి అందేటువంటి విషయాలు కాదు, ఈ కృష్ణుడి గురించి చెప్పేదంతా కూడా మనం ఉన్నతనిగా తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలా? వైష్ణవ శుశ్రూష, భక్తుల ఆనుగత్యంలో భక్తులతో పాటు వాళ్ళు ఏ రకంగా భక్తి చేస్తున్నారు ఆ మార్గంలో కూడా మనకు నమ్మకం ఉంది. మనం ఇక్కడ తులసిని పూజిస్తూ ఉంటాము, మనం దేవుడికి దీపాలు చూపిస్తూ ఉంటాము, మనం భగవద్గీతని తలకి పెట్టుకుంటూ ఉంటాం, ఆదరిస్తాం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఇటువంటి వైష్ణవ మాన్యతలు, వైష్ణవ ఎటికెట్ అంటే భగవంతుడికి తదీయ తదీయ అంటే భగవంతుడు, భగవంతుడికి సంబంధించిన అన్నీ కూడా, భగవంతుడికి సంబంధించిన అన్నీ కూడా మనకి పూజనీయాలు. మందిరం, మందిరంలో మనం తలుపులు వేసేప్పుడు కాళ్ళతో తీయడం, చేతులు తీస్తాం, మనం మందిరాన్ని బయట నుంచి మనం దండం పెట్టుకుంటూ ఉంటాం కదా, మందిరాన్ని బయట నుంచి కూడా దండం పెట్టుకుంటాం. అదే ఏందనుకోవచ్చు, ఇదే బయట నిలబడి దండం పెడుతున్నాడు, మందిరానికి దండం పెట్టడం కూడా భగవంతుడికి దండం పెట్టడం, మనం మందిరాన్ని క్లీన్ చేయడం కూడా, మనం విగ్రహానికి అభిషేకం చేస్తాం, మందిరం క్లీన్ చేస్తాం, రెండు ఒకటే పని. దీన్ని మందిరం దేవుడికి సంబంధించింది. అట్లాగే దేవుడి పాత్రలు తెలుస్తాం, అది కూడా డైరెక్ట్గా దేవుడికి ఇస్తాం, పాత్రలు దేవుడి పాత్రలు. కానీ మనకి అవగాహన ఉండాలి, మనం వంట తెలిసేవాళ్ళు వంటాళ్ళు ఇటు అనుకుని అక్కడ పనిచేస్తాం. అంటే మన కాన్షియస్నెస్, మన అవగాహన సరిగ్గా లేదు. అంటే ఏం పని చేస్తున్నావు కాదు, ఏ అవగాహనతో పని చేస్తున్నావు అది ఇంపార్టెంట్. మన విగ్రహానికి పూజ చేస్తూ అహంకారంతో ఉంటే భగవంతుడు దాన్ని స్వీకరించడు, మనం మందిరం శుభ్రం చేస్తూ ఇది దేవుడి యొక్క నివాస స్థానం అట్లాగే అంటూ తెలుస్తాం, ఈ దేవుడి పాత్రలు కాబట్టి పూర్తిగా శ్రద్ధగా జాగ్రత్తగా. మనం అప్పుడు అంటల పాత్రలు తెలుస్తేనే మనం గొప్ప భక్తులం కాగలం. ఏ పని చేసినా కూడా భగవంతుకి సంబంధించి మనం అర్థం చేసుకుని చేస్తే, ఇదే మన కృష్ణుని మర్చిపోకుండా చేస్తే ఏ పని అయినా. కృష్ణ జన్మ జ్యోతిన మనం అంటే భగవంతుడు తనని అపార్థం చేసుకుంటున్నా కూడా కృష్ణుడు ఆ రకంగా జన్మిస్తే అందరూ వాదిస్తూ ఉంటారు, ఆయన కూడా తల్లి తండ్రి ఉన్నాడు, ఆయనంటే దేవుడు, దేవుడు ఇవన్నీ పట్టించుకోకుండా నా గురించి ఎవరు ఏమనుకుంటే నాకే, నా భక్తుల కోరికల్ని మన్నించాలా, నా భక్తుల కోరికల్ని తీర్చాలా, భగవంతుడు తన భక్తుల కోరికల్ని, భక్తుల కోరిక తీర్చడానికి భగవంతుడు అబద్ధం చెప్పినా, భక్తుల కోరిక తీర్చడానికి భగవంతుడు మోసం చేసిన, భక్తుల కోరిక తీర్చడానికి భగవంతుడు ఒక సాధారణ బాలకుల్లాగా జన్మించిన, అందుకని ఎంతోమంది కృష్ణుడిని దేవుడిగా భావించకపోవచ్చు, కానీ భగవంతుడు ఎన్ని పట్టించుకోడు ఆయన భక్తవత్సలు. భగవంతుడు ఈ భూమి మీద ఆయన వచ్చేదే తన భక్తుల కోసం వస్తాడు, మిగతా పనులన్నీ ఆయన శక్తులు చేస్తూ ఉంటాయి, కానీ తన భక్తుల కోసం భగవంతుడు వస్తాడు. కాబట్టి దాని అర్థం కూడా ఏంటి, ఇక్కడ మనం బలవంతంగా జన్మెత్తాల్సి వస్తుంది, మనం కుయ్యో బుర్ర అంటాం, లబోదిగోబట్టు జన్మెత్తాలి, ఉదరిపోతాం, చేయగలిగిందే లేదు, ఎట్లాంటి జన్మించి మనల్ని పంపిస్తే రావాల్సిందే. నువ్వు భక్తులను అవమానం చేస్తావు కాబట్టి నువ్వు కుక్క జన్మెత్తావు మందిరం దగ్గర, కుక్క జన్మెత్తావు. మనిషిగా ఉండి తోకాడిస్తే భగవంతుడి దగ్గర తోకేస్తాడు ఆడితో. అంటే వైష్ణవుల జీవితాన్ని చాలా జాగ్రత్తగా కదా, పిచ్చి పిచ్చి పనులని ఇవన్నీ అపరాధాలు చేస్తాడు అంటూ ఉంటాం. భక్తుల దగ్గర ఉంటాం మన లాభాన్ని పొందొచ్చు, భక్తుల దగ్గర ఉంటే జీవితాన్ని నాశనం కూడా చేసుకోవచ్చు. భక్తులకు సేవ చేస్తామంటే భగవంతుడి అనుగ్రహాలకు పాత్రలు అవుతాం, భక్తుల దగ్గర ఉంటే తోకాడిస్తుంటే భగవంతుడు మనం తోక ప్రయోగిస్తాడు అక్కడ. ఆల్రైట్, మందిరం బయట ఉండి ఏది చేసుకుంటాం అంటే తెలుసుకోవాలా అని నేను ఇక్కడ లూజ్ టంగ్ నాలుగు ఏళ్ళాడుతూ ఉంటుంది. భక్తుడు అంటే ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం, తర్వాత జాలి, దయ, క్షమ, ఇట్లాంటి గుణాలు ఇవన్నీ మనం భజన చేయడం. ఈ గుణాలన్నీ నాలో వస్తున్నాయా లేదా చూసుకోండి. మందిరంలో నేను భక్తుడిగా మారగలుగుతున్నానా లేదా, కాబట్టి మనం అంతా కూడా బలవంతంగా జన్మెత్తాం. భగవంతుడు తన భక్తుల కోసం ఎప్పుడు భక్తులు ఉంటే ఎక్కడ భక్తులు ఉంటే ఆయనకేమి ఇదేం లేదు, స్కెడ్యూల్ ఏం లేదు. ద్వాపరయుగంలో వచ్చాడు, కలియుగంలో వచ్చాడు, ఎక్కడ గట్టి భక్తులు తయారవుతారో అంటేనే భగవంతుడు ఇక్కడ ప్రకటన అవుతూ ఉంటాడు. మనం అంత ఇంత భక్తులైతే భగవంతుడు విగ్రహ రూపంలో మన దగ్గరికి వస్తాడు. మనం అంత ఇంత భక్తులైతే భగవంతుడు నామన రూపంలో మన దగ్గరికి వస్తాడు. ఆల్ రైట్, దేవుడు నన్ను నమ్ముకున్నాడు అంటే భగవన్ నామంలో మనకి శ్రద్ధ కలిగిస్తాడు దేవుడు. అంటే నామం మీద మనకు నమ్మకం కలిగిందంటే మనకి దైవానుగ్రహం కలిగినట్లు, మనకి భగవంతుడి విగ్రహం మీద నమ్మకం కలిగిందంటే మనకి దైవానుగ్రహం కలిగినట్లు. దైవానుగ్రహం లేనటువంటి వాళ్ళు భగవన్ నామాన్ని కానీ భగవంతుడి విగ్రహాన్ని కానీ, అదేవిధంగా భగవంతుని అనుగ్రహం అంటే మనకు వైష్ణవుల సాంగత్యం జీవితకాలంలో కృష్ణ భక్తులతో జీవితం గడిపేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. మనం జాగ్రత్తగా లేకపోతే మనం అనుకుంటూ ఉండొచ్చు కానీ అవకాశాన్ని పోగొట్టుకొని మళ్ళీ మనం పునర్ముషుకోభవ మళ్ళీ పాత జీవితానికి మనం మళ్ళీ పాత ఇంటికి పాత జీవితానికి మళ్ళీ ఈ సంసారం మనం ఎలా బతకాల, ఈ సంసారం మనం యాత్రికుల్లాగా బతకాల. నిజానికి మనంతా యాత్రికులే. ఇక్కడ నా ఇల్లు, నా ఆస్తి అంటే మనం ఇక్కడ పాతుకుపోయినట్టు, ఇక్కడి నుంచి బయటపడలేము మనం. కాబట్టి వీలైనంత వరకు భక్తులు ఆతృత పడుతూ ఉంటారు. నా పేరు మీద అంటూ నాదంటూ ఆస్తి లేకుండా నేను భగవంతుడిని ఆశ్రయించి నేను ఎప్పుడు అలా బతకాల, భగవంతుని ఆశ్రయించి చీకు చింతలు లేకుండా ఎలా బతకాల ఇప్పుడు భక్తులైనట్లు. ఇక్కడ భగవంతుడి దేహానికి నాశనం లేదు. రాముడు ఎట్లా పోయినాడు, రామాయణం ఉత్తరాఖండ్లో రాముడి భూమి నుంచి ఎట్లా వెళ్ళిపోయినాడు, ఆయన శరీరం వదిలిపెట్టిపోయినాడా, ఆయన ముసలాడైపోయినాడా, శరీరంతో పోయినాడా? రాముడు అయోధ్యవాసులందరితో పాటు, అయోధ్యవాసులందరితో పాటు ఆయన సరయూ నదిలో ప్రవేశించాడు. ఆయన అందరినీ తీసుకెళ్ళి గంగా నదిలో ఉంచాడు సరయూ నది. అందరూ అక్కడి నుంచి వాళ్ళంతా సాకేత ధామ్ అందరు వాళ్ళు ఎంటర్ అయింది. మన గంగలో మునిగాడంటే, గంగలో మునిగాడంటే మనం తేలిపోయినట్టు లెక్క, బయటపడ్డట్లెక్క, అందరికి అవకాశం దొరుకుతుంది గంగలో మునిగితో. అందుకని రాముడు ఏం చేస్తారు, అందరినీ తీసుకెళ్ళి సరయూ నది పంపించాడు. రాముడితో సంబంధించినటువంటి నది సరయూ నది అయోధ్య దగ్గర ప్రవహించేటువంటిది ఇప్పుడు కూడా ఉంది. నేను పోయేసాను అందరితో పాటు సర్వే నిర్వహించాడు. అందరూ అక్కడి నుంచి దానిలో వేరే మనకి కనిపించకుండా వాళ్ళంత పేల నాలుగు రోజుల తర్వాత వాడు తిరాడు వింటున్నాడు ఎత్తుక్కోవడానికి ఎవరు పోలా అంత దానిలో వేరే కనిపించకుండా పోయినారు. అక్కడ మొత్తం అయోధ్య వాసులు అంతా అందులో కృష్ణుడు ఎట్లా పోయినాడు కదా, కృష్ణుడు యోగ సమాధిలోకి వచ్చిన ఆయన అక్కడి నుంచి ఆయన శరీరంతో అదృశ్యమైపోయినాడు. భగవంతుడు గుజరాత్లో ప్రభాస క్షేత్రం అని చెప్పి మందిరాలు ఉన్నాయి. కృష్ణుడు ఎరకు కూర్చొని ఆ స్థితిలో శరీరం పైకి వెళ్ళిపోయాడు. కాటి తినటారు భగవంతుడు శరీరానికి నాశనం లేదు. భగవంతుడు అన్ని జీవులకి ప్రభు, చూడడానికి మళ్ళా కనిపిస్తూ ఉంటాడు, మనతో తిరుగుతూ ఉంటాడు భగవంతుడు, కానీ ఆయన అందరినీ పోషించేటువంటి వాడు. ఆయన ఆయన శరీరం 6 అడుగులున్నా, ఆయనకు 2 చేతులున్నా, ఆయన ఏ పనులైనా చేయగలడు. ఆయన భగవంతుడికి ఏది అసాధ్యం కాదు. మనకంటే లిమిటేషన్స్, 2 చేతులున్నాయి, 2 కళ్ళున్నాయి, వెనకాల వాళ్ళు మరి వెనకాల ఎక్కిరిస్తుంది మనకు తెలియదు. 2 చేతులు 4 మన మీద పడ్డాడంటే మనం చావు దెబ్బలు తినాలి. ఇది మన 2 చేతులతో ఎంతమంది తట్టుకోవాలి, 4 మీద పడ్డాడంటే పట్టుకుని పడుతుంది, మన వాళ్ళు కాదు తప్పించుకోవాలి. అంగాని యశ సకలేంద్రియ వృత్తి మంతి పశ్యంతి పంతి కాలయంతి చిరం జగంతి ఆనంద చిన్మయ సదుజ్జుల విగ్రహాశ. భగవంతుడు ఏ అంగంతో ఏ పనైనా కూడా చేయగలడు. భగవంతుడు మనం కూడా చెప్పుకున్నాం కదా, భగవంతుడు చూసి సంతానాన్ని పుట్టించగలడు. భగవంతుడు కేవలం సంతాన సంకల్పంతో సంతానాన్ని పుట్టించగలడు, దృష్టిపాతంతో భగవంతుడు పుట్టించగలడు. అటువంటి భగవంతుడి జన్మ ఎలా ఉంటుంది అంటే మనకి భగవంతుడి జన్మ గురించి మనకి నమ్మకం కలిగిందంటే భగవంతుడు మనలాగా ఆయన తల్లి గర్భంలో జన్మించలేదు. అటువంటి వాళ్ళు మాయలో పడ్డారంట, వాళ్ళు కృష్ణుని వదిలిపెట్టలేదు. కృష్ణుడు ఎలా పుట్టారో తెలిసినటువంటి వాళ్ళు వాళ్ళు ఇంకా కృష్ణుడిని కృష్ణనామాన్ని వదిలిపెట్టకుండా జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేతి తత్వత తత్వాదేహం పునర్జన్మ నైతి మామేతి సార్జున. ఎవరైతే కృష్ణ జన్మని కృష్ణుడు లీలల్ని ఎవరైతే కరెక్ట్గా అర్థం చేసుకుంటారో అటువంటి వాళ్ళు కృష్ణుని వదిలిపెట్టలేరు. కాబట్టి అటువంటి వాళ్ళు మాయలో పడే అవకాశం ఉంది. అందరండి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీతకి శ్రీల ప్రభుపాదకి.